ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। रीडिंग फ्रॉम भगवद गीता एज इट इज चैप्टर नंबर 9 टेक्स्ट नंबर 5। प्लीज रिपीट आफ्टर मी। न च मत् स्थानि भूतानि पश्य मे योगम् ऐश्वर्यम् भूता भ्रन् न च भूता स्तो ममात्मा भूता भावनः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न चेत भूतास्तो ममात्मा भूतभावनः। वट वेड विनिंग न नेवर च आल्सो मत्स्थानि सिचुएटेड इन मी भूतानि ऑल क्रिएशन पश्य जस्सी मी माय योगम ऐश्वर्यम इनकंसीवेबल मिस्टिक पावर भूतभृत द मेंटेनर ऑफ ऑल लिविंग एंटिटीज न नेवर च आल्सो भूतस्थ इन द कॉस्मिक मैनिफेस्टेशन मम माय आत्मा सेल्फ भूत भावनः द सोर्स ऑफ ऑल मैनिफेस्टेशंस। ट्रांसलेशन एंड पर्पट बाय हिज डिवाइन ग्रेस अभय चरण अरविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद। जय शिल प्रभुपाद। ट्रांसलेशन एंड दैट एवरीथिंग दैट इज क्रिएटेड डज नॉट रेस्ट इन मी बिफोर माय मिस्टिक अपोलेंस ऑल्दो आई एम द मेंटेनर ऑफ ऑल लिविंग एंटिटीज एंड ऑल्दो आई एम एवरीवेयर आई एम नॉट अ पार्ट ऑफ दिस कॉस्मिक मैनिफेस्टेशन फॉर माई सेल्फ इज द वेरी सोर्स ऑफ క్రియేషన్ సో పర్పట్ నేను ఒక పారాగ్రాఫ్ మాత్రం ఇంగ్లీష్లో చదువుతాను సో మీరు ఎవరైనా తెలుగులో చదవండి పర్పట్ ద లార్డ్ సేస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెస్టింగ్ ఆన్ హిమ్ మతస్థాని సర్వభూతం దిస్ షుడ్ నాట్ బి మిస్అండర్స్టూడ్ ద లార్డ్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కన్సర్న్డ్ విత్ ది మెయింటెనెన్స్ అండ్ సస్టెనెన్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ మేనిఫెస్టేషన్ Sometimes we see a picture of Atlas holding the globe on his shoulders. He seems to be very tired holding this great early planet. Such an image should not be entertained in connection with Krishna upholding this creation universe. He says that although everything is resting on him, he is aloof. The planetary systems are floating in space, and this space is the energy of the Supreme Lord. But he is different from space, he is differently situated. Therefore the Lord says, although they are situated on my inconceivable energy, as the Supreme Person of the Godhead, I am aloof from them. This is the inconceivable opulence of the Lord. Chadavandi, Telugu chadavandi. Mic lani, ikkada randi. Bhasham chadavali, Telugu poorthi.
Samastam tanayande sthitini kaligi unnadani. శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన పలుకగా దానిని వేరుగా విధముగా అర్థము చేసుకుని రాదు. వాస్తవమునకు విశ్వం యొక్క భరణ పోషణములతో ప్రత్యక్షముగా భగవానునికి ఎట్టి సంబంధము లేదు. కొన్నిమార్లు అట్లాస్ తన భుజములపై భూగోళమును మోయిచు అట్టి కార్యములో అలసినట్లు మనము చిత్రములలో గాంతం. ఇదే భావనమును శ్రీకృష్ణ భగవానుడు విశ్వమును భరించుచున్న వాడే నేడు విశ్వమును మనం ఊహింపరాదు. ఏలైనా తనయందే సర్వము స్థితిని కలిగి ఉన్నను, తాను మాత్రం నాటికి పరిణయులను ఉన్నానని భగవానుడు ఇచ్చట పలుకుచున్నాడు. గ్రహమండలం అంతరిక్షమును నిలిచిన్నది. ఆ అంతరిక్షము భగవానుకి శక్తి అయినను అతడు అంతరిక్షమును భిన్నడు. అతడు భిన్నముగా స్థితిరై ఉన్నాడు. కనుకనే జీవులందరూ నా అచింత శక్తి యందు నిలిచినను దేవదేవుడైన నేను వారికి పరుడై ఉన్నాను అని శ్రీకృష్ణ భగవాను పలికినాడు. ఇదే శ్రీకృష్ణ భగవాన్ అనుచిత్తమైన యోగ వైభవం.
మొత్తం పూర్తి చదవండి.
భగవానుడు తన శక్తి ప్రదర్శనము చేయించు ఊహాతీతములైన అద్భుత లీలను గావించుచున్నాడు అని వేద నిఘంటువైన నిరుక్తి యందు తెలుపబడినది. శ్రీకృష్ణ భగవానుడు దివ్యములైన వివిధ శక్తులను కలిగి ఉన్నాడు మరియు అతని సంకల్పమే వాస్తవమైనదనేది భావనలోనే మనం అతనిని అవగాహన చేసుకోవలసినది. మనం ఒక కార్యము చేయవలనని తలచినప్పుడు దాని పెక్కు అవరోధములు కలగవచ్చు. కొన్నివార్లు మనము కోరిన రీతిగా చేయుటకు సాధ్యము కాకపోవచ్చు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏదైనా ఒక కార్యము చేయగోరినప్పుడు అతని సంకల్పం మాత్రమే అది ఊహాతీతముగా సమగ్రము నిర్వహింపబడును. ఈ విషయం భగవానుడు వివరించుచున్నాడు. అతడే సృష్టిని పోషించుచున్నాడు మరియు భరించేవాడైనను వాస్తవమునకు తాను సృష్టిని తాకనైనను తాకడు. కేవలం అతని దివ్య సంకల్పము చేతనే సమస్తము సృష్టింపబడి భరించబడి పోషించబడి అంత్యమును నశించుకోవును. పరతత్వమైనందున అతనికి మరియు అతని మనస్సును ఎట్టి భేదము లేదు. ఏకకాలమున భగవానుడు సర్వమునందు వసించున్నాడు. ఏ విధంగా రూపసహితుడై ఉండగలడు సామాన్యుడందు వసించినను ఏ విధమైన రూపసహితుడై ఉండగలడు సామాన్యుడు ఎరగజారడు. భౌతిక సృష్టికి భిన్నముగా ఉన్నను సర్వము అతనియందే నిలిచినది. ఈ విషయమే ఇచ్చట దేవదేవుడైన యోగశక్తి విరుంపబడినది.
ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ పతితానాం పావనేభ్యో నవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివ సది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ వన్స్ అగైన్. సో కొంచెం మీ దగ్గర పెట్టుకోండి, నేను కొన్ని శ్లోకాలు చెప్తాను, అవి చదవాల్సి వస్తుంది. Translation, text 5 from 9th chapter. And yet everything that is created does not rest in me. Behold my mystic opulence, although I am the maintainer of all living entities, and although I am everywhere, I am not a part of this cosmic manifestation, for myself is the very source of creation. Inka ok sar chadavandi telugu.
Ainanu srushtinchabadina samastamu na yandu sthitini kaligi undadu. అచింతమైన నా యోగ వైభవము గాంచుచు నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్ర వసించువాడనైనను సర్వసృష్టికి కారణునైనందున ఈ దృశ్య మానవ జగత్తునందలి భాగమును కాను.
సో ఇప్పుడు మనం భగవద్గీత యథాతం దీన్ని అధ్యయనం చేస్తున్నాం, చర్చిస్తున్నాం. ఈరోజు 9వ అధ్యాయం 5వ శ్లోకాన్ని మనం చర్చిస్తున్నాం. 9వ అధ్యాయము, దిస్ ఈజ్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, గుహ్యతమ జ్ఞాన విధి. మైక్ అట్లే పెట్టుకోండి, నేను కొన్ని శ్లోకాలు చెప్తాను, అది మీరు చెప్పాల్సి వస్తుంది. ఆఫ్ చేసి అట్లే పెట్టుకోండి, మీకు డిస్టర్బెన్స్ ఏం లేదు. అది సో ఇదేమిది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, గుహ్యతమైన జ్ఞాన విధి. ఈ అధ్యాయంలో ప్రారంభంలో 2వ శ్లోకంలో భగవంతుడు ఇది ఎంత మహత్వమైన జ్ఞానం అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏదది శ్లోకము? రాజవిద్య రాజగుహ్యం, అందరూ చెప్పండి. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుశుకం కర్తుమవ్యయం. దిస్ ఈజ్ రాజ విద్య, కింగ్ ఆఫ్ నాలెడ్జ్. విద్యలోనే రాజు లాంటిది ఏదది? ఈ భగవద్గీత ధ్యానం. భగవంతుని గురించి ధ్యానం తెలుసుకోవడం అనేది రాజ విద్య అనేసి భగవంతుడే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తర్వాత ఇది రాజగుహ్యం, సీక్రెట్ ఆఫ్ ది సీక్రెట్స్, బట్ ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. భగవద్గీత అందరికీ అందుబాటులో ఉంది, కానీ భగవద్గీతాన్ని అందరూ అర్థం చేసుకోగలరా? అర్థం చేసుకోలేరు. ఆధ్యాత్మికమైన ప్రామాణికమైన గురు ద్వారా మాత్రమే మనము భగవద్గీతాన్ని యథాతథంగా అర్థం చేసుకోగలమే కానీ మన తెలివితేటలతో మనం చదివి భగవద్గీతాన్ని మనం అర్థం చేసుకుంటాము అంటే అది సాధ్యం కాదు. అందువల్ల ఇది రాజగుహ్యం, సీక్రెట్ ఆఫ్ ది సీక్రెట్స్. పవిత్రం, చాలా పవిత్రమైనది, ఇది శ్రేష్టమైనది. ఇదం ఉత్తమం, ఈ సృష్టిలో దీనికైనా ఉత్తమమైన జ్ఞానము ఏది లేదు. అల్టిమేట్ నాలెడ్జ్, అల్టిమేట్ సోర్స్ ఇస్ భగవద్గీత. సుషుకం కర్తుం అవ్యయం, దీన్ని అందరూ ఆనందంగా అనుభవించి దీన్ని పరిపాలించగలరు. ప్రతి ఒక్కరు దీన్ని పరిపాలించగలరు. ఇంతకుముందు కాలంలో వేదాలని కేవలం బ్రాహ్మణులే చదవాలా, శాస్త్రాలని కేవలం బ్రాహ్మణత్వం పొందిన వాళ్ళు మాత్రం చదవాలా, మిగిలిన వాళ్ళు చదవకూడదు, వాళ్ళ చెవిలో కూడా పోకూడదు, ఆ వేద మంత్రాలు చెవిలో పోతే వాళ్ళ చెవిల్ని వాళ్ళు కాల్చేవాళ్ళంట, సీసం పోసేవాళ్ళంట. కానీ ఇది జ్ఞానం, ఆధ్యాత్మిక ధ్యానం కేవలం ఒకరికే సీమితమైంది కాదు, సకలరు దీన్ని జ్ఞానం తీసుకోవచ్చు. అది ప్రభుపాద వారి వల్ల ప్రపంచదాద్యంత మనకి భగవద్గీత భాగవతం ధ్యానం మనకి దొరికింది. ఎంత భాగ్యం చూడండి. ప్రభుపాద వారు లేరంటే మనకి ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత ప్రచారం అనేది కష్టం అన్నది. కానీ ఈరోజు ప్రతి ఒక్క ప్రదేశంలో, ప్రతి ఒక్క దేశంలో మూలమూలకెళ్తే భగవద్గీత జ్ఞానం అనేది మనకు దొరుకుతూ ఉంది. సో అది భగవంతుడు చెప్పినట్టు సుసుఖం కర్తుం అవ్యయం. ఎందుకు అందరూ దీన్ని పాటించగలుగుతారు? బికాజ్ దిస్ ఈజ్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ది సోల్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది సోల్. ప్రతి ఒక్క ఆత్మ ఒక మూల కర్తవ్యం, ఇది మూల జ్ఞానం, అదే ఆధ్యాత్మం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భగవంతుని స్వరూపం, అంశం, భగవంతుని అంశం మనం. ఆ భగవంతుని నుంచి మనం వచ్చినావు కాబట్టి భగవత్ సాక్షాత్కారం గురించి అర్థం చేసుకునేటప్పుడు ఆయనకి సహజమైన ఆనందము, ఆసక్తి అనేది పెరుగుతుంది. కానీ మనం ఎన్నో లక్ష జీవరాశులు దాటుకుని వచ్చి మనం ఈ జ్ఞానాన్ని పోగొట్టుకున్నాం. దిస్ ఈజ్ కవర్డ్ విత్ దిస్ మటీరియల్ నేచర్. ఈ భౌతిక వస్తువుతో, భౌతిక జ్ఞానంతో ఇది కప్పబడింది. అందువల్ల ఏమంటే మనం దాన్ని అర్థం చేసుకోలేకుండా పోతున్నాం. ఇప్పుడు బంగారం ఉంది, వజ్రం ఉంది, అది చాలా శ్రేష్టమైంది, ఉత్తమమైంది. కానీ అది ఎక్కడ ఉంటుంది? అది ఓపెన్గా దొరకదు. అది ఎక్కడ ఉంటుంది అంటే గనిలో ఉంటుంది, అది ఖనిజ శిల లోపల ఉంటుంది. దాన్ని బయటకు తీయాలన్నమాట. ఆ బయటకు తీయాలంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ వల్లనే అది బయటపడుతుంది. ఆ విధంగా ఏమంటే ప్రతి ఒక్క జీవుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో సిక్కి భగవంతుని మర్చిపోయినాడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మర్చిపోయినాడు. ఆ జ్ఞానాన్ని మనం బయట తీయాలా, అది ఈ డివోషనల్ సర్వీస్ అన్నమాట. అది సాధు సంగత్య, అది హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకేమంటే భగవంతుడు ఈ అధ్యాయ ప్రారంభంలోనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? ఇదం తుతు గుహ్యతమం ప్రత్యక్షాం అనుసూయవే. ఏమిది అనువాదం ఏమంటే, ద సుప్రీం పర్సన్ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్, మై డియర్ అర్జున, బికాజ్ యు ఆర్ నెవర్ ఎన్వియస్ ఆఫ్ మీ, ఐ షాల్ ఇంపార్ట్ యూ దిస్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అండ్ రియలైజేషన్. నువ్వు నా పైన ఏ విధమైన అసూయ పొంది లేవు, నా పైన విశ్వాసం పొందినావు, భక్తి పొందినావు, అందువల్ల నేను నీ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అంటున్నాడు భగవంతుడు. దీని చాలా సూక్ష్మమైన అర్థం ఉంది. అది ఏదో అర్జునుడు అడుగుతున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు, ఆయన ప్రశ్నకి భగవంతుడు సమాధానం చెప్పినాడు, ఆ సమస్య పరిహారం అయిపోయింది, ఆయన ఒప్పుకున్నాడు, యుద్ధం చేశాడు అనేది కాదు ఇక్కడ. మనం నిజంగా ఈ సంసార చక్రం నుంచి సంసార బంధం నుంచి మనం ముక్తి పొందాలా, దీని నుంచి బయటపడాలా అంటే భగవంతుని పైన పూర్తి భక్తి శ్రద్ధని మనం పొంది ఉండాలి. ఎప్పుడు మనం భగవంతుని పైన పూర్ణ భక్తి శ్రద్ధాన్ని పొంది ఉంటామో అప్పుడు మాత్రమే మనకి భగవద్ జ్ఞానం అనేది దొరుకుతుంది, లేదంటే ఆ జ్ఞానం మనకి రాదు. మనం అసూయపరగా ఉన్నాం అనుకోండి, అది మనకి దక్కదు. అది అందువల్ల ఏమంటే పూర్తి విశ్వాసం పొంది ఉండాలా, అదే ఇక్కడ భగవద్గీతలు అక్కడ వర్డ్ వాడుతున్నారు. ఏమది? అనుసూయవే. అనుసూయవే అంటే యు ఆర్ నాన్ ఎన్వియస్ ఆఫ్ మీ, నువ్వు నా పైన ఏ విధమైన అసూయ పొందలేవు కాబట్టి ఈ జ్ఞానాన్ని నీకు నేను స్వయంగా చెబుతున్నాను అంటున్నాడు. అందువల్ల మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే పూర్తిగా ఓపెన్ హార్ట్ సరెండర్డ్ మూడ్ ఆ భావనతో మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే మాత్రం ఈ గుహ్యతమైన జ్ఞానం మనకి దొరుకుతుంది. ఇంకా తర్వాత ఈ మూడో శ్లోకములు అశ్రద్ధాన పురుష, ఇది కూడా సేమ్ అదే మీనింగ్ చెప్పే ఒక శ్లోకం. దోస్ హూ ఆర్ నాట్ ఫేత్ఫుల్ ఇన్ దిస్ డివోషనల్ సర్వీస్ కెనాట్ అటెన్ మీ. అశ్రద్ధ, శ్రద్ధ ఎవరికి లేదు వాళ్ళు నన్ను పొందలేరు అంటున్నాడు భగవంతుడు. శ్రద్ధ ఉంటే మాత్రమే అది జరుగుతుంది. ఇప్పుడు మనం వైద్యుల దగ్గర వెళ్తున్నాం అనుకోండి, ఒక డాక్టర్ దగ్గర, అక్కడ పనిచేసేది మెడిసిన్ 50% అవుతే అక్కడ పూర్తిగా పనిచేసేది విశ్వాసం పనిచేస్తూ ఉంది. డాక్టర్ ఏమి ఇచ్చారనేది మనకేం తెలుసు? ఆయన ఏమిస్తే కూడా అది మనకు పనిచేస్తుంది అనే ఒక విశ్వాసం ఉంది చూడండి, అది మనల్ని క్యూర్ చేస్తుంది. ఇంట్లో ఒక ముసలైన ఓ అని అరుస్తా ఉన్నాడు బాధతో, గెలుస్తా ఉన్నాడు ఏం బాధతో, చాలా అంటే చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నారు అందరూ ఇంటి వాళ్ళు కలిసి, పెద్ద ఆయన బాగా బాధపడుతున్నాడు ఆసుపత్రికి నేను తీసుకెళ్ళండి అంటాను. సరే అనేసి ఆసుపత్రికి తీసుకెళ్ళాలా, కానీ ఏం లేయట్లేదు ముసలాయన, భలే గొడవ చేస్తున్నాడు, చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఏమన్నారు కొంతమంది, నీకు బుద్ధి ఉందా లేదా, ఆయనకి ఇంత వయసు అయింది ఆయన నడవగలడేమి, సో పోండి ఆటో ఏదైనా వెహికల్ తీసుకురండి పోండి అంటే, సరే ఆ వెహికల్ వచ్చేసింది. వెహికల్ వచ్చేసిన తర్వాత ఆయన్ని మోసుకునేసి వెహికల్ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్లేసి అక్కడ లోపల కూర్చోబెట్టేసి ఆసుపత్రి దగ్గర తీసుకెళ్లారు. ఆసుపత్రి దగ్గర తీసుకెళ్లిన తర్వాత ఆ దారిలోనే ఆయన కొద్దిగా రిలీఫ్ కనపడతాడు, జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి. తర్వాత ఆయన ఆసుపత్రి లోపల తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఈయన మాదిరి 100 మంది ఉంటారు అక్కడ లోపల, ఈయనకిన ఎక్కువ బాధపడే వాళ్ళు ఉంటారు అక్కడ. అక్కడ ఎవరు ఈయన కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే నిదానంగా మెట్లు ఎక్కించుకొని ఇక్కడ తీసుకెళ్తారు. అప్పుడు ఎవరికైనా అక్కడ నర్స్కి అక్కడ వాళ్ళ అటెండర్కి అడిగితే, కూర్చోండి కూర్చోండి డాక్టర్ బిజీగా ఉన్నారు వస్తారు కూర్చోండి అంటారు. ఇంట్లో ఆయనకి లేసేదానికి రాలేదు మోసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి చూసి, అరే నాకిన ఎక్కువ బాధపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పర్వాలేదు నేనే మంచివాడు అనేసి, ఇంకా బాగా నేనే ఉన్నాననేసి ఆ ముసలైన అక్కడ కూర్చుంటాడు ఒక చోట. తర్వాత అక్కడ టీవీ వస్తూ ఉంటుంది, అన్ని మర్చిపోయేసి టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు, డాక్టర్ ఎప్పుడైనా రాని ఎప్పుడైనా పిలువని అనేసి. ఇంకా డాక్టర్ పిలిచినారనుకోండి కొద్దిగా నడిచేదానికి ప్రారంభిస్తాడు. డాక్టర్ దగ్గర పోయిన తర్వాత డాక్టర్ ఆయన ముట్టేసి ఆయనకి స్ట్రెత్ పెట్టి లేదా ట్రీట్మెంట్ ఏదైనా ఏమైంది నేనా అది ఇది అనేసారు అనుకోండి, కొన్ని టెస్ట్లో రాసి పెట్టేశారు అనుకోండి, తర్వాత భలే రిలీఫ్ అయిపోతాడు. చివరికి వచ్చిన తర్వాత రిపోర్ట్లు అన్నీ చూస్తే ఏమన్నారు డాక్టర్ అంటే, డాక్టర్ చెప్పారు ఏం లేదు అంతా బాగానే ఉంది ఇవి మాత్రలు వాడన్నారు అంటారు. మీరు ఎవరైనా చూడండి ఏమైందంటే ఏం లేదన్నారు కొద్దిగా ఈ మాత్ర తీసుకున్నారు అంటే. అదే ఎక్కువ అక్కడ మనకి మానసికంగా మనం ఇబ్బందులు ఉంటాం, మమ్మల్ని ఎవరు కేర్ తీసుకునే వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఎవరైనా వచ్చి పలకరించారనుకోండి భలే హ్యాపీ అయిపోతుంది అనమాట. అక్కడ మన రోగం అనేది పక్కన పెట్టేసండి, ఎవరు వచ్చినారు ఎవరు రాలేదనేది లెక్క పెడతా ఉంటారు వాళ్ళు ఆ వయస్సులో. చూడండి మీరు కావాలంటే వాళ్ళకి ఆరోగ్యం అయింది ఆరోగ్యం కాలేదనేది తర్వాత విషయం. అవునులే నేను బాగాలేనప్పుడు ఆయన రానేలేదు చూడు అంటా ఉంటారు వాళ్ళు, అది లెక్క పెడతా ఉంటారు. కానీ ఈ ఆరోగ్య అనారోగ్యం గురించి లేదు, ఎందుకంటే వాళ్ళ మీద విశ్వాసం నమ్మిక ఉంటుంది కాబట్టి పలాన్ వాళ్ళు వస్తారు పలాన్ వాళ్ళు చూస్తారు అనేది బట్టి పని చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇది మెంటాలిటీ ఆఫ్ ఏ జనరల్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సో ఇక్కడ మనం భగవద్ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనకి శ్రద్ధ ఉండాలి. గురువు పైన, శాస్త్రాల పైన, భగవంతుని పైన శ్రద్ధ ఉంటే అది ఇమ్మీడియట్లీ మనకి ఫలితం ఇస్తుంది. మనం ప్రశ్న వేస్తున్నాం అనుకోండి, అది ఎలాగా, ఇది ఎలాగా, అది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఆ ప్రశ్న వల్లనే సరిపోతుంది మన జీవితం అంతా. ప్రశ్న అడగాల, అడగకూడదు అనేది కాదు. ప్రశ్న అడిగి తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ, వినయంగా గురువు దగ్గర వెళ్ళి మనం ప్రశ్న అడిగి ఆ ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకోవాలా, తర్వాత ఆ గురువుని సేవ చేయాలి. సేవ భావనంతో మనం ఆ సమాధానాన్ని తెలుసుకోవాలి. కానీ మనం అనుమానంతో అవిశ్వాసంతో అది అట్లా అవుతే, అది ఎలాగా అట్లా అవుతే, ఇది ఎట్లా జరుగుతుంది, ఎట్లా అవుతే అనే ప్రశ్నలు మనం వేసామనుకోండి ఆ జ్ఞానం మనకు రాదు. అందుకే ఈ శ్లోకంలో భగవంతుడు ఏమంటాడంటే ఈ సకల సృష్టి అంతా నా వల్లనే సృష్టింపబడింది, నేను దాంట్లో లేను, నాకు దానికి సంబంధం లేదు, నేనే వేరు, ఈ సృష్టి ప్రకృతియే వేరు, కానీ అన్ని నా పైన ఆధారంగా ఉంది, అన్ని నా మీద ఆధారపడింది, నేను మాత్రం చాలా అలూఫ్కున్నాను, దీనికి నాకు సంబంధమే లేదంటున్నాడు భగవంతుడు. అరే ఇదేమిది, అన్ని నా మీద ఉంటున్నాడు, నేనే అన్నిటికీ కారణం అంటున్నాడు, నేను దీనికి సంబంధం లేదంటున్నాడు, నేను అలూఫ్కున్నాను అంటున్నాడు. ఇదేమండి, ఇది ఎలా అర్థం చేసుకోవాలా? అది ఈ శ్లోకంలో, ఈరోజు శ్లోకంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు భగవంతుడు ఇక్కడ, అండ్ యట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ డస్ నాట్ రెస్ట్ ఇన్ మీ బియాండ్ మై మిస్టిక్ అపులన్స్ ఆల్దో ఐఎమ్ ద మెయింటైనర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ అండ్ ఆల్దో ఐఎమ్ ఎవ్రీవేర్ ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ కాస్మిక్ మ్యానిఫెస్టేషన్ ఫర్ మై సెల్ఫ్ ఇట్ ఈస్ వెరీ సోర్స్ ఆఫ్ క్రియేషన్. దీని ప్రభువాద గారు ఇక్కడ పొరపాటులో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అట్లాస్ ఒక పిక్చర్ ఉంటుంది, దాంట్లో ఏమంటే ఆయన భూగోళాన్ని మోసుకుండే ఒక వ్యక్తి ఉంటాడు, ఇట్లా మోసుకుండా ఉంటాడు. ఆ మోసుకునే వ్యక్తి బరువు మోసుకునే భావన ఆయన ముఖంలో ఉంటుంది, ఆయన మోసుకున్నట్టు ఉంటాడు. ఆ భగవంతుడు అన్నీ నేను మోసుకున్నాను, అన్ని నా పైన ఆధారంగా ఉంది అంటే ఆ వ్యక్తి ఏ విధంగా గ్లోబ్ ఎత్తుకున్నాడో ఆ విధంగా అనుకోవద్దండి మీరు. అది భగవంతుని పైన ఆధారపడింది అంటే భగవంతుని వల్లనే అది జరుగుతూ ఉంది. ఇప్పుడు సకల సృష్టి అంతా సూర్యశక్తి వల్ల జరుగుతూ ఉంది, సూర్యశక్తి మీద ఆధారపడింది, సూర్యు మీద ఆధారపడింది అందాం అనుకోండి. అంటే మనమందరూ పోయి సూర్యుడి మీద కూర్చొనేసామని మనం, ఆయనే మమ్మల్ని లోసుకొని పోతున్నాడు, ఆయనే మమ్మల్ని లాక్కొని పోతున్నాడు అని. సూర్యుడు ఎక్కడో ఎన్నో కోటి లక్ష కిలోమీటర్ దూరంగా ఉన్నారు ఆయన. సూర్యుడు ఆయన ఉదయాన్నే ఉదయస్తం అయిన తర్వాత ఆయన శక్తి, ఆయన ఎనర్జీ, ఆ సూర్యకాంతి అది మమ్మల్ని చేతనంగా ఉంచుతుంది. ప్రతి జీవిని, ప్రతి సృష్టిలో ఉండే ప్రతి ఒక అణు కణాన్ని కూడా అది జీవంతంగా ఉంచుతూ ఉంది సూర్యరశ్మి అనేది. అందువల్ల ఏమంటే ప్రతి ఒక్కటి కూడా సూర్యరశ్మి మీద ఆధారపడింది, దాని మీద నిలబడి ఉంది అంటున్నారు. ఏ మీరు ఇంటికి పెద్దవాళ్ళండి అందరూ మీ మీద నిలబడినారు అంటే అందరూ వాళ్ళ భుజం మీద కూర్చునేశారని, అక్కడొకరు ఇక్కడొకడు ఇక్కడొకడు లేదు. అదే భగవంతుడు ఏమంటే అన్ని నా మీద నిలబడింది అంటే, భగవంతుని మీద నిలబడింది అంటే భగవంతుని శక్తులు, ఆయన శక్తి ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అందుకే ఒక అర్థంగా చూస్తే ఆయనే భగవంతుడే అన్నిటికీ కారణుడు, ఇంకా ఒక అర్థంలో చూస్తే భగవంతుడు దాని నుంచి సెపరేట్గా ఉన్నాడు, ఉన్నాడు లేడు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేస్తేనే అక్కడ సహజంగా ఏమంటాం, ఏ లేండి సూర్యుడు నెత్తి మీద వచ్చినాడు, ఇంకా లేలేదు మీరు, సూర్యుడు వచ్చేసాడే, లేండి సూర్యుడు వచ్చేసాడు లేండి అంటాను. సూర్యుడు వచ్చేసాడంటే ఎక్కడ వచ్చాడు, నేను ఎతుకుతాను మనం, ఎక్కడున్నాడు చూపించు చూపించు అనేసి. సూర్యుడు వచ్చాడంటే ఏమొచ్చింది అక్కడ, సూర్యకాంతి వచ్చింది, సూర్యకాంతి వచ్చింది కాబట్టి సూర్యుడు వచ్చాడు అని మనం పిలుస్తున్నాం. అక్కడ సూర్యుడు వచ్చాడా రాలేదు, ఆయన అక్కడే ఉన్నాడు. సూర్యుడు రాలేదా వచ్చాడు, ఆయన కాంతి వచ్చింది, అవును కాదు రెండు. అందుకే దీన్ని ఏమంటారంటే చైతన్య మహాప్రభు అచింత్య భేద అభేద తత్వ అంటున్నారు అన్నమాట. అవును కాదు రెండు, అదే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, అన్ని నా మీద ఆధారపడి ఉంది, నేను దాంట్లో ఉన్నాను కానీ నేను లేను. దీనికి ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ను అది కంట్రోల్ చేస్తుంది, కదా. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ తీసుకోండి గవర్నమెంట్కి సంబంధించి అన్ని కనెక్టెడ్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఈజ్ కంట్రోలింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. గవర్నమెంట్ అంటే ఏదైనా, గవర్నమెంట్ అంటే అది ఏం వస్తువా? అది దానికి ఏదైనా ఒక రథం లాగా ఉందా? అది ఒక కాంతి ఉందా? అది ఒక ఏదో వెల్త్ర ఉందా? ఏముంది ఇది? గవర్నమెంట్ అంటే ఏముంది? గవర్నమెంట్ అంటే అక్కడ ఒక ప్రధాన వ్యక్తులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, మంత్రిమండలం ఉంది, ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ పైన నుంచి కింద జవాన్ వరకు వాళ్ళేమంటే గవర్నమెంటే. వాళ్ళందరి నేతృత్వంలో గవర్నమెంట్ అనేది అక్కడ పరిపాలన అనేది జరుగుతూ ఉంది. కానీ దీనికి అన్నిటికీ నియంత్రణంగా ఒక వ్యక్తి ఉంటాడు మూలంగా. ఆయన మనం ప్రధాన వ్యక్తిగా, మనం ప్రధానమంత్రి ఉండొచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు ఉండొచ్చు, ఆయన నేతృత్వంలో అన్ని జరుగుతూ ఉంటుంది. కానీ ఆ విధంగా ఉంది అనేసి ఆయనే అన్ని నిర్వహిస్తూ ఉంటాడా? అన్ని నిర్వహించడు. కానీ ఆయన శక్తులు, ఆయన ఎనర్జీస్, ఆయన సబార్డినేట్స్ వాళ్ళు ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఆయన నేరుగా వచ్చి పని చేసే అవసరం లేదు. అందువల్ల ఈ భగవద్ జ్ఞానం అనేది కూడా దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా మనం గవర్నమెంట్ అనేసి ఒక ఇంపర్సనల్, ఒక కాల్పనిక ఒక శక్తిని మనం ప్రతిపాదిస్తున్నామో ఆ విధంగా భగవంతుడు అనే శక్తి అన్ని చోట్ల ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని మాత్రం తీసుకునేసి భగవంతుడు ఎక్కడ ఉన్నాడండి, ఆయన లేడు, ఆయన శక్తి అన్ని పనిచేస్తుందంటే ఆయన లేడు. శక్తి అనేది ఉందబ్బా, కానీ భగవంతుడు అనేది ఎక్కడ ఉన్నాడు? ఆయన కనపడుతున్నాడు, చూపించండి అట్లా అవుది అంటాడు. ఆయన శక్తి పనిచేస్తుంది కాబట్టి ఆయన అన్ని వస్తువులు, చరాచరుల వస్తువులు ఉన్నాడు. అందువల్ల ఆయన మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్నిలో ఉన్నాడు. కాబట్టి మీరు భగవంతుడు, నేను భగవంతుడు, అన్నిద్దరు భగవంతుడు. దీన్ని ఏమంటారంటే నిరాకారతత్వం అంటారు. వాళ్ళ ఆకారాన్ని వాళ్ళు నంబరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కేవలం శక్తి మాత్రం చూస్తున్నారు కాబట్టి శక్తివంతమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు అనేది వాళ్ళకి తెలియదు. ఈ సృష్టిలో ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఉదయాన్నే సూర్యాస్తం అవుతోంది, ఎవరైనా పోయి బటన్ వేస్తున్నారా? వేస్తూ ఉన్నారు. భగవంతుడి సృష్టిలో అది జరుగుతూ ఉంది, కానీ దాని వెనకాల ఎవరు ఉన్నారనే ఆలోచన లేదు కాబట్టి అది ఏదో సృష్టిలో జరుగుతుందండి, ప్రకృతిలో జరుగుతుందనేసి జారుకుంటారు. కానీ దాని వెనకాల ఎవరున్నారు, ఎవరి వల్ల ఈ కార్యం జరుగుతూ ఉంది అనేదాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరన్నమాట. అందువల్ల వాళ్ళు ఆకారం లేదండి, నిరాకారతత్వం అనేసి వాళ్ళు ప్రతిపాదిస్తారు. ఒక రీతి నుంచి అది నిజమే, భగవంతుని శక్తి పనిచేస్తూ ఉంది. ఆ భగవంతుని శక్తి పనిచేస్తూ ఉంది అనేసి భగవంతుడు లేడనేది కాదు. ధర్మం గవర్నమెంట్ పరిపాలిస్తూ ఉంది, అనేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ లేరనేది కాదు. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, మల్టీనేషనల్ కంపెనీ ఉంది, మల్టీనేషనల్ కంపెనీకి ఒక ఓనర్ ఉంటాడు, లేదు ఇప్పుడు రిలయన్స్ అంటే కంపెనీ ఉన్నాయి, పెద్ద కంపెనీ, బజాజ్ కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీకి ఓనర్ అన్నాడు ఉంటాడు లేదా? ఆ ఓనర్ ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన బిల్లెట్స్ ఆడుతూ ఉంటాడు, ఆయన గోల్ఫ్ ఆడుతూ ఉంటాడు. హీస్ అలూఫ్ ఫ్రమ్ హిస్ సర్వీసెస్. ఆయన దేశంలో, ప్రపంచంలో ఉండే అన్ని బ్రాంచెస్ని ఆయన నేతృత్వంలో పనిచేస్తూ ఉంటాయి ఫ్యాక్టరీస్. కానీ ఆయన అక్కడ కూర్చొనేసి గోల్ఫ్ ఆడుతూ ఉంటాడు, బిల్లెట్స్ ఆడుతూ ఉంటాడు. మీరు చూడండి, కావాలంటే మీరు ఏదైనా సినిమాలు గినిమాలు చూస్తుంటారు. ఆయన అక్కడ అలూఫ్గా ఎందుకు ఆడుతూ ఉన్నాడు? ఆయన ఎనర్జీస్, పొటెన్సీస్, ఆయన సబార్డినేట్స్, మేనేజర్స్, జనరల్ మేనేజర్స్, కంపెనీ సబార్డినేట్స్ వాళ్ళందరూ కార్యం నిర్వహిస్తూ ఉంటారు. అలాగనేసి ఈయన స్వయంగా పోయి అక్కడ బోల్ట్ నట్ పట్టుకుని పనిచేసేది అవసరం లేదు. ఆ విధంగా ఏమంటే భగవంతుని ఒక శక్తి అన్ని చోట్ల అవి పనిచేస్తూ ఉన్నాయి, భగవంతుని మీదనే ఆధారపడి ఉన్నాయి. భగవంతుడు ఆయన గోలోక బృందావనంలో గోపబాలతో ఆయన ఆడుకుంటూ ఉన్నాడు, ఆయన గోపికలతో ఆడుకుంటున్నాడు, ఆయన బృందావనంలో ఆవులతో ఆడుకుంటున్నాడు. హీఈస్ అలూఫ్. అందుకే ఈ బృందావనం లేదు అనేది మనకు అర్థం కాదు, బ్రహ్ముడికి అర్థం కాలేదు, బ్రహ్మదేవుడు బృందావనంలో గోపబాలతో కృష్ణుడు ఆడేటప్పుడు చూస్తున్నాడు. చూసి ఆయనకు అర్థం కాలేదు, ఈయన దేవాది దేవుడు, ఈయనేనా, ఈయన ఎలాగ నారాయణుడు అవుతాడు, ఈయన ఎలాగ సుప్రీం పర్సనాలిటీ అవుతాడు, చిన్నపిల్లకాయలతో ఆడుకుంటున్నాడు, వాళ్ళ ఎంజిల్ తింటున్నాడు, వాళ్ళు ఒకరొకరు ఆడుకుంటూ ఉంటారు, నోర్లు పెట్టుకునేసి నోర్లు పెడతా ఉంటారు, వాళ్ళు తినేసి ఇబ్బంది ఊపుతూ ఉంటారు వాళ్ళు. బ్రహ్మడికి అర్థం కాదు, ఏ ఈయనే బ్రహ్మడు, ఈయనే దేవుడు, ఏం భగవంతుడు అవుతాడు అనేసి ఒక క్షణము ఆయనకు అనుమానం వస్తుంది. ఆయన బ్రహ్మని ఒక క్షణము ఒక సంవత్సరం అయిపోయింది. ఆయన కాలమానంలో చాలా దీర్ఘమైన కాలం అయింది. ఆ క్షణం ఏం చేస్తాడంటే ఆ గోపబాలని దూడల్ని అన్నిని పక్కన పెట్టేస్తాడు. సరే ఈయన దేవాదేవుడు అయితే ఏం చేస్తాం చూస్తాం అనేసి ఆయన ఏం చేస్తాడు, అవన్నీ కొంచెంసేపు దగ్గర తీసుకునేస్తాడు. ఆ సమయంలో భగవంతుడు ఏం చేస్తాడు, స్వయంగా ఆయనే అన్ని గోపబాల రూపంలో అన్ని దూడల రూపంలో హీ ఎక్స్పాండ్ హిమ్సెల్ఫ్, ఆయన సృష్టింపబడతాడు, ఆయనే విభజన చెందుతాడు. విభజన చెంది చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ యాజ్ ఇట్ ఈస్. నిజంగా గోపబాలు దూడలన్నీ బ్రహ్మడే తీసుకునిపోయాడు, కానీ అక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అది కార్యాలు జరుగుతున్నాయి. గోపమాతలందరూ గోపికలందరూ దారి చూస్తూ ఉన్నారు, ఏమి కృష్ణుడు ఇంకా రాలేదు, మా అబ్బాయి రాలేదు అని చూస్తూ ఉంటారు. వచ్చేస్తారు అందరూ ఇంటికి. ఇంటికి వచ్చేసి చూస్తే అందరూ వాళ్ళ బిడ్డలను చూసి విశేషమైన ప్రేమ వస్తూ ఉంది వాళ్ళకి. ఆవులు దూడలు అన్నీ విశేషంగా ప్రేమిస్తున్నాయి. కానీ అక్కడ పూర్ణమాసికి ఆమె యోగమాయ, ఆమెకు తెలిసి విషయం కృష్ణుడే ఈ విభజన రూపంలో వచ్చాడనేసి. అప్పుడేమంటే విశేషంగా అందరూ ప్రేమిస్తారంట ఆ సమయంలో వాళ్ళ బిడ్డల్ని. ఎందుకు, స్వయంగా కృష్ణుడే వాళ్ళ ఇంట్లో అవతారం తీసుకుని వచ్చాడు కాబట్టి. అందుకే ప్రతి ఒక్కరు బృందావనంలో కృష్ణుని చాలా ప్రేమిస్తారు వాళ్ళు. కృష్ణుడంటే సర్వస్వం, వాళ్ళకి వాళ్ళ జీవితం అంతా కృష్ణుడే. ఎందుకు అంత ప్రేమ వాళ్ళకి, అంత విశ్వాసం, అంత భక్తి. అందువల్లనే వాళ్ళ ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు వాళ్ళు. ఆ ఆనందాన్ని ఎందుకు ఆస్వాదించగలుగుతారంటే పూర్ణ విశ్వాసం, పూర్ణ ప్రేమ ఆయన కోసమే, ఆయన సంతోషం కోసమే. ఇది మార్నింగ్ వాళ్ళు ఆ దూడల్ని ఎత్తుకొని పోయేటప్పుడు వాళ్ళు క్యారియర్ కట్టికి ఇస్తూ ఉంటారు, క్యారియర్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ప్రసాదం ఇస్తూ ఉంటారు. అందరూ ప్రేమభావంతో, ఇది కృష్ణుడి కోసం, ఇది బలరాముడి కోసం, ఇది మా అబ్బాయి కోసం అనేసి ప్రేమతో వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళ కోసం అనేది ఏం లేదు, వాళ్ళకి పూర్తి కృష్ణుడి కోసమే వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రేమ అనేది ఏముంది కదా, వాళ్ళు దాన్ని చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆనందాన్ని పొందగలుగుతున్నారు. కానీ సృష్టికర్త బ్రహ్మడు ఏం చేశాడు, అనుమాన పట్టాడు. ఆయన తర్వాత వచ్చి చూశాడు, యాజ్ ఇట్ ఈస్ అన్ని జరుగుతూ ఉన్నాయి, గోపబాలు ఆడుకుంటున్నారు, ఆ దూడలు అట్లే ఉన్నాయి. ఈయనకి తల తిరిగిపోయింది. మళ్ళీ వచ్చి చూస్తాడు, ఇక్కడ గోపాలు ఇక్కడే ఉన్నారు, దూడలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళెవరు వీళ్ళెవరు. అప్పుడు ఆయన అర్థమైంది, ఇది నేను పొరపాటు చేసేసాను, ఇది భగవంతుడి సృష్టికే నేను అనుమానం పట్టాను, నేనే సృష్టికర్త అనుకున్నాను. ఆ సృష్టికర్త అనుకున్నాను కాబట్టి ఈ పొరపాటు అయిపోయింది, దేవాది దేవుడు అనేసి ఆయన భగవంతుని దగ్గర వెళ్ళి క్షమాపణ కోరి సరెండర్ అయిపోతాడు. ఆ సమయంలోనే ఆయన బ్రహ్మ సంహిత అనేదాన్ని ఆయన కీర్తిస్తాడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. ఈ శ్లోకం అదే, అన్నిటికీ నేనే కారణం అంటున్నాడు భగవంతుడు. సర్వకారణ కారణం బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, డిక్లేరింగ్ ఈజ్ డిక్లేరింగ్ హీఈస్ ద కాజ్ ఫర్ ఆల్ ది కాజెస్ అని చెప్తున్నాడు. దాంట్లో ఏమంటే అంగాని ఎస్ సకలేంద్రియ వృత్తిమంతి అని ఒక శ్లోకం వస్తుంది. దాని అర్థం ఏమంటే భగవంతుడు ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఆయన పర్టికులర్లీ దాంతోనే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కర్తాలు ఎత్తాను అనుకోండి, నేను ఈ చేతిలోనే ఎత్తాను, నేను కళ్ళతో చూసి ఇట్లా అంటే అది పైకి లేదు, పైకి లేస్తుంది అది లేదు. కానీ భగవంతుడు అట్లా కాదు, ఆయన అన్ని అవయవాలు అన్ని పని చేస్తాయి. ఆయన ఎట్లా అంతే కాదు అది పైకి లేచిపోతుంది, ఆయన ఇట్లా అంటే కాదు అది, ఆయన ఏమనుకుంటాడో అది జరిగిపోతుంది. అన్ని ఇంద్రియాలు అన్ని పనిచేస్తాయి. అందుకేమంటే భగవంతుని ఎదురుగా మనం భక్తిపూర్వకంగా నైవేద్యాన్ని పెడుతున్నాం. నైవేద్యం పెడితే ఆయన దృష్టి తగిలితే చాలు, అది పవిత్రం అయిపోతుంది, భోగం పోయి ప్రసాదం అయిపోతుంది. దాన్ని మనం తీసుకుంటే అది ప్రసాద రూపంలోనే మనకు భాగ్యాన్ని ఇస్తూ ఉంది. భగవంతుడు వచ్చి తినాలనేది కాదు, ఆయనకేం తక్కువ లేదు. ఆయన మనకు కృప ఇచ్చేదానికోసం ఆయన ఒక గ్లాన్స్. అందుకే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఈ పొరపాటులో ప్రభుపాద వారు చెప్తున్నారు, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ యాజ్ వీ లైక్, బట్ వెన్ కృష్ణ వాంట్స్ టు డూ సంథింగ్ సింప్లీ బై హిజ్ విల్లింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫార్మ్ సో పర్ఫెక్ట్లీ దాట్ వన్ కెనాట్ ఇమాజిన్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ డన్. మనం ఏదైనా చేయాలంటే చాలా కష్టపడాలి మనం, దానికి ఒక పెద్ద ప్రాజెక్టు ప్రణాళిక అవన్నీ చేయాల్సి వస్తుంది. కానీ భగవంతుడు చేయాలంటే అవన్నీ అవసరం లేదు. జస్ట్ బై హిజ్ ఇమాజినేషన్ బై హిజ్ గ్లాన్స్ ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ కేర్ డన్ ఆటోమేటికలీ. అందుకే ఈ సృష్టిలు చూడండి, ఎన్ని గ్రహాలు నక్షత్రాలు, అవి ఏ విధంగా ఉన్నాయి, సృష్టిలు ఏ విధంగా తిరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, అవన్నీ అవన్నీ ఆయన శక్తి వల్లనే జరుగుతూ ఉన్నాయి. జయ శిశి రాధా గోవింద భగవానికి, రాధా గోవింద అష్ట సఖీ వృందకి, ప్రభుపాదకి. సో ఇవన్నీ ఏమంటే భగవంతుని శక్తి వల్లనే జరుగుతూ ఉన్నాయి. అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అన్నిటికీ కారణం మేము అనేది ఏముంది చూడండి, అది మనం తీసేయాలి. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మానవుడు దిగజారినాడు అంటే కారణం ఇదే అన్నమాట. దీంట్లో రెండు ఉన్నాయి, ఒకటి భౌతికము, ఒకటి ఆధ్యాత్మికము. ఎప్పుడు కృష్ణుని పక్కన పెట్టేశారో, కృష్ణుని మరిచిపోయినాడో అది భౌతికం అవుతుంది. ఎప్పుడు కృష్ణుని కలుపుకుంటారో అది ఆధ్యాత్మికం అవుతుంది. ప్రతి ఒక్కటి ప్రస్తుత సమాజంలో జరుగుతూ ఉండేది భౌతికంగానే జరుగుతూ ఉంది. ఎలాగంటే వాళ్ళకి భగవంతుని పైన విశ్వాసం లేదు, భగవంతుని పైన నమ్మక లేదు. వాళ్ళు ఒక తంత్రజ్ఞానము, వాళ్ళు ఒక తెలివితేటల పైనవే వాళ్ళు ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల ఇంత వినాశాలని మనం చూస్తున్నాం. ఈరోజు చైనాలో జపాన్లో ఎక్కడో పెద్ద భూకంపాలు జరిగింది. వాళ్ళ తంత్రజ్ఞానంలో చాలా ప్రగతి పొందారు వాళ్ళు, కానీ ప్రకృతి వికోపాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు. ఆది భౌతిక క్లేశ, ఆది ఆధ్యాత్మిక క్లేశ, ఆది దైవిక క్లేశ. ఈ తాపత్రయాల్ని, తాపత్రయ మీన్స్ త్రీ తాపాస్, ఈ మూడు క్లేశాలని ఎవరు దాటుకోలేరు అన్నమాట. దాన్ని మీరు లేరు, ఎంతో అరేంజ్మెంట్స్ చేయండి మీరు, కానీ ఒక దెబ్బకి అన్నీ పడిపోతాయి అన్నమాట. అది ఏ విధంగా జరుగుతుంది, భగవంతుని ఒక సృష్టి వల్లనే జరుగుతుంది, భగవంతుని ఒక నియంత్రణ వల్లనే జరుగుతుంది. దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంట. దీనికి సంబంధించి భగవద్గీతలో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి, నేను దాన్ని ఇప్పుడు మెన్షన్ చేయాలనుకుంటున్నాను. సో మొదటి 5వ అధ్యాయం 29వ శ్లోకం ఓపెన్ చేయండి. 5వ అధ్యాయం 29వ శ్లోకం. భోక్త చెప్పండి, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిరుచ్యతి. A person in full conscious of me, knowing me to be the ultimate beneficiary of all sacrifices and austerities, the supreme lord of all planets and demigods, and the beneficiary of all well-wishers and all living entities, attains peace from the pangs of material miseries. తెలుగులో అనువాదం చదువుతారు.
నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చర్మభోక్తగను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగాను, సకల జీవులకు లాభమును గూర్చిన వాణిగాను, మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకుని భౌతిక దుఃఖము నుండి విడబడి పరమశాంతిని పొందును.
సో మనకి అందరూ మనం శాంతి, నెమ్మది, పీస్ఫుల్, ఐ వాంట్ బి హ్యాపీ అని మనం అనుకుంటున్నాం. బట్ వీ డోంట్ నో దట్ శాంతి సూత్ర. శాంతి సూత్రానికి మనం ఎన్నో ప్రణాళిక చేస్తాం, బట్ ద రియల్ శాంతి సూత్ర ఇస్ హీఈస్ ద కాజ్ ఫర్ ఆల్ కాజెస్. అల్టిమేట్ భోక్త ఆయనే అని మనం ఎప్పుడు అర్థం చేసుకున్నామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. అది ఇక్కడ సీక్రెట్. తర్వాత 9వ అధ్యాయం 10వ శ్లోకం చేయండి. మయాధ్యక్షేణ ప్రకృతి చెప్పండి, మయాధ్యక్షేణ ప్రకృతి శూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. దిస్ మటీరియల్ నేచర్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఎనర్జీస్ ఈజ్ వర్కింగ్ అండర్ మై డైరెక్షన్ ఓ సన్ ఆఫ్ కుంతి ప్రొడ్యూసింగ్ ఆల్ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ బీయింగ్స్ అండర్ ది రూల్ దిస్ మేనిఫెస్టో ఇన్ క్రియేటెడ్ అండ్ అన్హిలేటెడ్ అగైన్ అండ్ అగైన్. చదవండి.
ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుతూ స్థావర జంగమును సృష్టించుతున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరలా మరలా సృష్టించబడి లయము నందుతున్నది.
అదేవిధంగా ఏమంటే 18వ అధ్యాయం 61వ శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి సుష్టతి హృద్దేశేర్జున తిష్ఠతి
అర్జున తిష్ఠతి
బ్రహ్మయాన్ సర్వభూతాని
బ్రహ్మయాన్ సర్వభూతాని
యంత్రారూఢాని మాయయా
యంత్రారూఢాని మాయయా.
ద సుప్రీం లార్డ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్ ఓ లార్డ్ అండ్ ఈజ్ డైరెక్టింగ్ అండ్ వాండరింగ్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ హూ ఆర్ సీటెడ్ యాజ్ వన్ ఆన్ ఎ మెషిన్ మేడ్ ఆఫ్ ది మటీరియల్ ఎనర్జీ. సెవెన్.
ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజునుడైండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనుడైనట్లు నన్ను సర్వజీవుల గతులను నిర్దేశించుతున్నాడు.
సో ఈ శ్లోకాలు ఒక సారాంశం ఏమంటే భగవంతుడు మన హృదయంలో అందరి హృదయంలో ఆయన సమాన రూపంలో నివసించి ఉన్నాడు. అది పరమాత్మ రూపంలో అది ఒక అవగాహన. ఆ అవగాహనతో మనం ఆ భయంతో ప్రవర్తించాలన్నమాట. మనం ఆ అవగాహనని తీసేసాను అనుకోండి మనం విచలవిడిగా ప్రవర్తిస్తాం. మనం ఏదో ఒక తప్పు పని చేసామనుకోండి, తప్పు పని చేసిన తర్వాత మమ్మల్ని తిడతారు, ఈ పని చేసేదానికి నీకు మనసుని ఎట్లా వచ్చిందిరా, నీ మనస్సాక్షి అనేది లేదా, మా మనస్సాక్షికి విరుద్ధంగా ఎలాగ చేసావు నువ్వు పని అంటూ ఉంటాడు. అంటే ఏమి, ప్రతి ఒక్క పని చేసేటప్పుడు మనకు ఒక వార్నింగ్ బెల్ వస్తుంది అనమాట, ఒక ఇండికేషన్ వస్తుంది, అది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదు అని చెప్తానే ఉంటుంది అది. కానీ మన అహంకారం వల్ల మనం ఏం చేస్తామంటే దాన్ని పట్టించుకోమన్నమాట, మనం చేసేస్తాం ఆ పని. చేసిన తర్వాత పశ్చాత్తాపడతాం, అప్పుడు అన్నీ జరిగిపోయి ఉంటుంది, అప్పుడు ప్రయోజనం లేదు. అందువల్ల ఏమంటే తెలివితేటలతో ప్రతి ఒక్కరూ పనిచేయాలా. ఆ జ్ఞానం విచక్షణ జ్ఞానం ఉండేది మానవ శరీరానికి మాత్రమే. 84 లక్షల జీవరాశులు ఉత్తమమైన సౌలభ్యం ఇచ్చిద్ది, ఆ జ్ఞానం ఇచ్చిద్ది కేవలం మానవ జీవుడికి మాత్రమే. ఈ సౌకర్యం వేరే జీవులకు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఇంతముందుగా. గవర్నమెంట్ ఎగ్జాంపుల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఒక జడ్జి ఉన్నారనుకోండి, ఆ జడ్జికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది గవర్నమెంట్. ఆయనకి ఇల్లు ఇస్తుంది, క్వార్టర్స్, బంగ్లో, క్యాంప్ ఆఫీస్, వెహికల్స్, సర్వెంట్స్ ఫెసిలిటీస్, ట్రైన్ ఫెసిలిటీస్, ఎయిర్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఆల్ ది ఫెసిలిటీస్ విల్ బి గివన్ టు ది హైయర్ ఆఫీసర్స్. అందరూ గవర్నమెంట్ ఆఫీసర్సే కదా. ఒక పోలీస్ ఇన్స్పెక్టరు, ఒక ఐజీ, డిఐజీ పెద్ద ఆఫీసరు, ఒక పోలీస్ కానిస్టేబుల్, అందరూ గవర్నమెంట్ సర్వెంట్సే. ఒక గుమాస్తుడు ఉంటాడు జడ్జ్ కోర్టులో, ఆ గుమాస్తుడు గవర్నమెంట్ ఎంప్లాయీ, జడ్జ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయే. బట్ వై ద ఫెసిలిటీ ఈస్ గివన్ టు ఓన్లీ ద జడ్జ్? బికాజ్ హీఈస్ ఇంటెలిజెంట్ పర్సన్. ఎందుకంటే ఆయన తెలివితేటలు పొందిన వ్యక్తి, ఆయనకి పరిపాలించే ఒక శక్తి ఉంది కాబట్టి ఆయన ఒక శక్తి వేరే దానికి వినియోగం కాకూడదు. ఆయన ఒక ఎనర్జీ ఉంది కదా, ఆయన ఒక నాలెడ్జ్, అది ఇల్లు ఎత్తికేదానికి, పిల్లలకి ఫీజు కట్టేదానికి, కూరగాయలు తెచ్చేదానికి, పోతే ఇంకా ఆయన పని ఎక్కడ చేస్తాడు, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి. ఆయన పూర్ణ జ్ఞానాన్ని పూర్ణ శక్తిని గవర్నమెంట్ పనికి ఉపయోగించాలనేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేస్తుంది. కానీ వీళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు సొంత లాభంతో, సొంత దానికి ఏమంటారు దాన్ని లోభంతో అక్సెప్ట్ ఆ గవర్నమెంట్ పని చేయకుండా అన్ని పని చేస్తూ ఉంటారు. దేనికోసం? సొంత ఇల్లు, సొంత వెహికల్స్, సొంత ఆస్తి, సొంత ప్రాపర్టీ. దానికోసం ఏమంటే ఆ గవర్నమెంట్ పనినే జరగదు. ఎందుకు ఆ కార్యాలు జరగట్లేదు నియతిగా నిజాయితీగా? ఈ ఇప్పుడు రోజుల్లో అలాంటి కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే ఎవ్రీబడి ఆర్ నాట్ డూయింగ్ దేర్ డ్యూటీస్ పర్ఫెక్ట్లీ ప్రాపర్లీ. ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పిద్దంతా, ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఎగ్జాంపుల్. ఆ విధంగా ఏమంటే ఈ సృష్టిలో మానవ జీవికి అన్ని సౌకర్యాలను ఇవ్వబడింది, ఆ తెలివితేటలు ఇవ్వబడింది. ఎవరికైనా మీరు అడగండి మానవుడికి జంతుకి ఏం వ్యత్యాసం అంటే మానవుడు మాట్లాడతాడు, జంతువులు మాట్లాడలేదు, ఈయన కంప్యూటర్ కనబెట్టాడు, కంప్యూటర్ కనబెట్టలేదు, ఆయన సెల్ ఫోన్ వాడతాడు, ఆయన వాడలేదు. అది కాదు, ఈజ్ ఇంటెలిజెంట్ నాట్ ఓన్లీ టు మేక్ సెల్ ఫోన్ ఆర్ కంప్యూటర్. జాయ్ శిషి రాధా గోవింద అష్ట సఖి బృందకి, గిరివర్ధనానికి, లక్ష్మీ నరసింహస్వామికి, పద్మావతి బాలాజీ భగవానికి, తిరుపతి చైతన్య చంద్ర మహాప్రభుకి, శిల ప్రభుపాదికి, శిల గురుదేవ్కి ఇంతాయి గౌరవ ప్రేమనంది. సో కన్క్లూడ్ చేస్తాం. సో ఆ తెలివితేటలు అనేది మానవ శరీరానికి ఎందుకు ఇచ్చాడు అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ జీవితం ఒక ఉద్దేశం ఏంటి, నేను ఎందుకు పుట్టాను ఇక్కడ, ఎందుకు కష్టపడుతున్నాను, ఎందుకు సుఖపడుతున్నాను, ఎందుకు ఇంతమంది వ్యత్యాసం ఉంది ఇక్కడ, కొంతమంది ధనికులు ఉన్నారు, కొంతమంది పేదవాడు ఉన్నారు, నేను ఇంత కష్టపడితే కూడా నాకెందుకు సౌకర్యాలు రావట్లేదు, ఎందుకు అనారోగ్యము, ఎందుకు ఆరోగ్యము, ఇలాంటి ఒక ఎన్క్వైరింగ్, ఆ ఒక తార్కికమైన ఆలోచన కోసం మానవుడికి అవకాశం ఇవ్వబడింది. ఇలాంటి ఆలోచనలు ఏ జీవికి లేవు. కానీ మనం దీన్ని ఆలోచన చేయకుండా కేవలం ఆహార నిద్ర భయమైతున్న కోసమే మన మానవ జీవితాన్ని మనం గడుపుతున్నాం. సో అందువల్ల ఏమంటే ప్రతి ఒక్కరూ ఈ భగవంతుని సృష్టిలో నిజంగా భగవంతుడు అంటే ఎవరు, ఆయన సృష్టిలో ఏం జరుగుతూ ఉంది, మన కార్యం ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, ఆయన సృష్టి ఏంటి, ఆయన నియంత్రకుడు అనేదాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం. భోక్తారాం యజ్ఞత ప్రదాం సర్వలోక మహేశ్వరం, అన్నిటికీ కారణకర్తుడు ఆయనే, ఆయనే భోక్త, ఆయనే యజమాను అనేది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం అప్పుడు మనం పీస్ఫుల్గా ఉంటాం. ఆ జ్ఞానాన్ని పొందాలనేసి భగవంతుడు ఇక్కడ ఈ గుహ్యతమ జ్ఞానం మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ని దీంట్లో చెప్తున్నాడు. ఈ 5వ శ్లోకంలో కూడా అదే చెప్తబడింది. భగవంతుడు చెప్తున్నాడు అన్నీ నా పైన ఆధారపడి ఉంది, నేనే అన్నిటికీ కారణకర్తను, కానీ నేను దాంట్లో లేను. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి దీన్ని క్లోజ్ చేస్తాను. జైలు ఉంది, జైలు, జైల్లో ఎవరు ఉంటారు, ఖైదీలు ఉంటారు, విక్టిమ్స్, అపరాధులు ఉంటారు. వాళ్ళకి శిక్షించడాని కోసం ఆ జైల్లో వాళ్ళని పరివర్తన కోసం అక్కడ వాళ్ళని పెట్టేసి ఉంటారు, అవును కదా. ఆ జైల్లో ఒక అధికారి ఉంటాడు, జైలర్, హీఈస్ ఆఫీసర్, ఓకే, హీఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది యాక్టివిటీస్ ఆఫ్ ది జైల్. అక్కడ ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ ఏమవుతుంది, ఒకరోజు డిఫెన్స్ మినిస్టర్ విజిట్ చేస్తారు అక్కడ జైలుకి. డిఫెన్స్ మినిస్టర్ జైలుకి విజిట్ చేసినప్పుడు డిఫెన్స్ మినిస్టరు ఆయన పర్యవేక్షణ ఏమంటారు, రక్షణ మంత్రి ఆయన, ఆయన అండర్లో ఇవన్నీ జైల్స్ పనిచేస్తూ ఉంటాయి. కానీ ఆయన ఆ జైలుకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన జైలు ఆయన అపరాధి. ఆయన జైలు వచ్చింది, ఫోటో తీశారనుకోండి, డిఫెన్స్ మినిస్టర్ జైల్లో ఉన్నారు చూడండి అనే ఫోటో పెడితే అది ఎవరైనా నమ్ముతారా? ఈజ్ ఆఫీసర్, హీ విజిటెడ్ ది జైల్ టు సూపర్వైజ్ టు సీ ది ఇన్స్పెక్షన్. అప్పుడు అందరూ జైలర్ ఏం చేస్తారు, రిపోర్ట్ ఇస్తారు, సార్ దిస్ ఈజ్ లైక్ దిస్, వీళ్ళు ఇంతమంది ఖైదీలు ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇట్లా ఉన్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్ అని వెళ్ళిపోతుంది. ఆ విధంగా భగవంతుడు ఇక్కడ లీలు చేసేదానికి ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, ఆయన మానవుడు అనుకుంటాం, ఆయన సామాన్య వ్యక్తి అనుకుంటాం, ఆయన కూడా ఇక్కడ ఉండేవాడే అనుకుంటాం, ఆయనకి దీనికి సంబంధం ఉంది అనుకుంటాం, ఆయన చనిపోతాడు, ఆయన రోగం వస్తుంది, ఆయన తల్లిదండ్రులు, అవన్నీ మనం వాదిస్తాం అన్నమాట. హీఈస్ కమింగ్ హియర్ టు పర్ఫార్మ్ ది లీలాస్ టు షో అస్ హీఈస్ సుప్రీమసీ, ఆయన దేవత్వాన్ని చూపించడానికోసం ఇక్కడ వస్తాడు ఆయన. అట్లా నేను ఇక్కడే ఉండిపోయేదానికి రాలేదు, ఇక్కడ జన్మమృతి జరావేది కోసం రాలేదు, ఆయనకి దీనికి సంబంధమే లేదు. దే ఆర్ ట్రాన్సిడెంటల్, హీఈస్ ఫుల్లీ ట్రాన్సిడెంటల్, సచ్చిదానంద స్వరూపం ఆయన. కానీ అక్కడ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, తప్పు అభిప్రాయం చేస్తాం, ఆయన ఈ భౌతిక వ్యక్తి. అదే భగవంతుడు కూడా భగవద్గీతలో ఆ శ్లోకాన్ని కూడా భగవంతుడు ఒక శ్లోకంలో వివరిస్తున్నారు. సో నమో దుర్షితన మూఢ ప్రబద్ధంతి అని ఆరాధమ అనేసి నేను ఇక్కడ వచ్చినప్పుడు ఈ మూఢులు నన్ను ఇక్కడ వాడే అనుకుంటారు అనేసి. అందుకే భగవంతుడు ఇక్కడ హీస్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ, ఐఎమ్ నో వే కనెక్టెడ్ టు దిస్, నేను దీనికి సంబంధం లేదు. అర్థమైంది కదా మీకు? సో ఆ విధంగా ఏమంటే మనం ఈ జ్ఞానాన్ని సరి అయిన అంటే ఆచార్యులు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది మేము చెప్పేది అనేది కాదు. సో ఈ జ్ఞానం అనేది చైతన్య మహాప్రభు శిలా ప్రభుపాద వారు ఈ మనకి కృప వల్ల ఈ భగవద్గీత యథార్థతని మనకిచ్చారు. ఈ ధ్యానాన్ని మనం సరిగా తెలుసుకుని భగవంతుని ఒక ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని ఆ విధంగా భక్తియుక్త సేవాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ విధంగా నిరంతరంగా జపం చేస్తూ నాలుగు నియమాలని పాటిస్తూ సో గురు సాధు శాస్త్రానికి శ్రద్ధగా మనం ఆచరణ చేసినట్టు అవుతే మనం ఈ జీవితంలోనే భగవద్ధామానికి వెళ్ళిపోతాం. ఓకే. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, జయ శ్రీ శ్రీ రాధా గోవింద సరస్వతికి, భగవద్గీత యథాతథంకి, శిల ప్రభుపాదకి, శిల గురుదేవికి, నితాయ గౌర ప్రేమనంది వాంచ.